गुरुदेव महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् एकपदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। గురుదేవుని యొక్క జీవితంలో గాయత్రీ మంత్రము, యజ్ఞము, దీని యొక్క ప్రాముఖ్యత మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. గురుదేవులు మూడు ముఖ్యమైనటువంటి లక్షణాలు ఉంటే తప్ప మీరు చేసేటటువంటి గాయత్రి ఎందుకు పనికిరాదు, అది ఆయన చెప్పేటటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం. గాయత్రి మీరు చేసేటటువంటిది పనికిరాదు అంటే ఆయన ఉద్దేశం మీరు ఏ పూజలు చేసినా పనికిరాదు అని అర్థం. ఆధ్యాత్మికత భ్రష్టు పట్టడానికి ఏకైక కారణం ఏమిటి అంటే దేవాలయాలలో మళ్లీ రామకృష్ణ పరమహంస లాంటి పూజారులు లేకపోవటం వల్లని. పూజారులు చాలా ఉన్నారు, దేవాలయాలు చాలా ఉన్నాయి, కానీ పలికినటువంటి దేవత ఒక దక్షిణేశ్వర కాళీ మందిరంలోనే కనిపిస్తుంది మనకి. ఎందుకు ఇలా జరుగుతోంది? ఎందుకు ఇంతమంది మహనీయులైనటువంటి మహర్షులు పూర్వకాలంలో, ఈ కాలంలో ఇంతమంది భక్తులు, మహాపురుషులు, సాధకులు వచ్చినా ఈ దేవాలయాలలో ఉన్నటువంటి దేవతాతత్వం మీకు కలగటం లేదు అన్నదానికి ఆయన చెప్పినటువంటిది మూడు ముఖ్యమైనటువంటి కారణాలున్నాయి. మొట్టమొదట కారణం ఏంటి అంటే శ్రద్ధ లేదు. నిన్న చెప్పుకున్నాను దాని గురించి. రెండవది ప్రజ్ఞ లేదు, నిన్న చెప్పుకున్నాను దాని గురించి. మూడవది నిష్ఠ లేదు. ఈ మూడు లేనప్పుడు బాడీ ప్రజెంట్ మైండ్ యాక్సెంట్ లాగా అంటే ఆ గాయత్రి మంత్రోపాసన కానీ ఏ దేవత ఉపాసన కానీ మీరు చేసినా గురుదేవులు అందించినటువంటి ఆ రివల్యూషన్, క్రాంతి ఏంటి అంటే ఆ తీవ్రత ఏమిటి అంటే ముందు శ్రద్ధ అంటే ఏంటో తెలుసుకోండి. అదే మళ్లీ మళ్లీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆ శ్రద్ధగా ఉన్నప్పుడు కూర్చునే విధానము, శ్రద్ధ లేనప్పుడు కూర్చునే విధానంలో తేడా వచ్చేస్తుంది. స్కూల్స్ లో వాటిలో పిల్లలు మామూలుగా కూర్చునేది మాట్లాడుకుంటూ ఉంటారు, టీచర్ వస్తాడు లోపలికి, కూర్చునే విధానంలో తేడా వస్తుందా రాదా? దానినే మిలిటరీలో ఏమంటారంటే థ్యాంక్స్ అంటారు. నించిన విధానంలో తేడా వస్తుంది, మిలిటరీ వాళ్లే వాళ్ళు. అంచేత మామూలు మీరు కూర్చునేటటువంటి పొందికలోనే శ్రద్ధ ఉంటే తేడా వచ్చేస్తుంది. అలాంటిది మీ ఆచరణలో ఎంత తేడా వస్తుంది? అది అర్థమవుతలే. రిపీటెడ్ గా మీకు అర్థమైపోయింది అనుకోవద్దు. ఆ భ్రమలో, ఆ భ్రమలో ఉండదు. మీకు అర్థమైపోయింది మాకు మాకు ఏం చెప్పారు అంటే శ్రద్ధగా ఉండాలి, ప్రజ్ఞగా ఉండాలి, నిష్ఠగా ఉండాలి. నోట్లో చెప్పడం కాదు, అది మీ యొక్క హావభావాలలో కనిపించాలి. అది మీరు చేసేటటువంటి ప్రతి దాంట్లో ఆ శ్రద్ధ కనిపించాలి. అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడిని ఎత్తుకుంటాం, కాస్త వయసు వచ్చి కాస్త శరీరం గట్టిపడ్డ పిల్లవాడిని ఎత్తుకుంటాం, ఎత్తుకోవటంలో తేడా ఉంటుందా ఉండదా? ఆ తేడా శ్రద్ధ. చిన్నపిల్లవాడిని నువ్వు ఎత్తుకుంటున్నప్పుడు నీ ప్రతి చేతిలో ఉన్నటువంటి అణువులు, శరీరము అంతా కూడా ఓ విచిత్రమైనటువంటి స్పందనతో నిండి ఉంటుంది. ఎక్కడ వాడి పిల్లవాడికి కదా, అది శ్రద్ధ అండి. నిరంతరం అది నీ అణు అణువులో ఆ శ్రద్ధ ప్రతిబింబిస్తుంది. అది మీరు గాయత్రి మంత్రం చేస్తున్నప్పుడు వస్తోందా లేదా చూసుకోండి. మీ గురువు నామం చెప్తే వస్తోందా లేదా చూసుకోండి. ఫలానా ఆయన నా గురువు అని వస్తేనే మీరు మీసాలు తిప్పుకోవటం అది చేయొద్దు. మీ ఆచరణలో ఆయన పేరు మీలో ఆ జాగరూకత తెస్తున్నదా, ఆ అటెన్షన్ తెస్తున్నదా, ఆ శ్రద్ధ తెస్తున్నదా? అది గురుదేవులు చెప్పినటువంటి ఫార్ములా. కానీ శ్రద్ధ ఒక్కటే సరిపోదు, ప్రజ్ఞ ఉండాలి. అంటే ఏంటి, అది ఎలా ఆచరించాలో తెలియాలి. దానికి స్వాధ్యాయం చాలా ముఖ్యం, చాలా చాలా ముఖ్యం. గురుదేవుల యొక్క జీవితాన్ని చదివేసి పూజ్య గురుదేవులు శ్రీరామ శర్మ ఆచార్య మా గురువులు అనుకుంటుంటే సరిపోదు. ఆయన తన ఆత్మకథలో ఏం రాస్తున్నారు అంటే, నాకొక వ్యసనము ఉన్నది అన్నాడు. చెడు అలవాటు ఉంది ఆయనకి. ఏంటా చెడు అలవాటు అంటే స్వాధ్యాయం. రోజుకి 80 పేజీలు చదివితే తప్ప ఆయనకి తృప్తిగా ఉండేది కాదు. రోజుకి ఒక ప్యాకెట్ సిగరెట్ తాగకపోతే, లేకపోతే ఆ డైలీ సీరియల్ ఏదో ఆ టైంకి చూడకపోతే, ఇక్కడ ఎలా ఒక మనిషి వెంపర్లాడిపోతాడు. శ్రీనివాస శర్మ ఆచార్య గురుదేవునికి 80 పేజీలు చదివితే తప్ప ఆయనకి తృప్తి ఉండేది కాదు. ఆయన వ్యసనం అని చెప్పుకున్నాడు. కానది మహాసుగుణము అంటే అలవాటు పడిపోయి అది లేకపోతే చేయలేము, అది ప్రజ్ఞగా మారుతుంది. స్వాధ్యాయము లేనటువంటి వ్యక్తి ఏమీ చేయలేడు. ఒక పక్క గాయత్రి మహావిద్య అంటాం మనం. మహావిద్య అంటే మామూలు విద్య, సైన్స్ మహావిద్య, ఇంకా లోతులు వెళ్ళిపోయేటువంటి మహావిద్యకి. నేనేదో గాయత్రి మంత్ర జపం చేసేసుకుంటున్నాను, కానీ దాని గురించి ఏమీ తెలియదు అసలు. గాయత్రి చేతిలో ఎన్ని ఆయుధాలు ఉంటాయంటే మన తల గోక్కోవాలి, కుడి చేతిలో ఉంటుందా ఎడం చేతిలో ఉంటుందా కమండలం అని. గొప్పం చెప్పలేం మనం, మీరు చెప్పగలరేమో, నేను చెప్పలేను. ఇప్పుడు మళ్ళా చూడాలి నేను అక్కడ. ప్రజ్ఞ అంటే మీకు అదే తెలియదు. ఎడంకాలు మడిచి ఉందా కుడికాలు మడిచి ఉందా తెలియదు. ఇప్పుడు తెలుస్తుంది అండి. శ్రద్ధారాహిత్యం అంటే అది చూశారు, శ్రద్ధగా చూడలేదు. ఆ శ్రద్ధగా చూస్తే ఆ సన్నయత్వం అదే వస్తుంది. ఆ అమ్మని చూడటంలో నా అంగ ప్రత్యంగాలను, కిరీటం ఎక్కడుంది, కిరీటం చిన్న నుంచి వచ్చేటటువంటి ముంగురు ఏ ప్రాంతం నుంచి బయటకు వస్తుంది, కళ్ళు ఎలా ఉన్నాయి, ముక్కు పొడుకుందా లేదా, ముక్కు పొడుకుంటే దానికి ఏదైనా ఒక రత్నం లాంటిది ఏదైనా ఉందా లేదా, కాలికి నూపురాలు ఉన్నాయా లేవా, గజ్జలు ఉన్నాయా లేవా, మట్టెలు ఉన్నాయా లేవా, ఏమీ తెలియదు. మనం దబుక్కుని అడిగితే చాలా మంది నేను గ్యారంటీ ఇస్తే ఆవిడ ఏ రంగు చీర కట్టుకుందో కూడా చెప్పలేదు. రోజు మేము సాధన చేస్తున్నాం అంటారు. ఇది శ్రద్ధ లేకపోవటం అంటే, అర్థమైందా? శ్రద్ధ లేకపోవటం అంటే ఇది నువ్వు దేన్ని చూస్తున్నావో దాన్ని చాలా స్పష్టంగా దర్శించు. ముందు భౌతిక శరీరం భౌతిక స్వరూపం దర్శిస్తే ఆ దర్శనంలోనే లోనికి వెళ్ళిపోతావు. మొత్తము ఆధ్యాత్మిక యొక్క రహస్యము ఈ దర్శనంలోనే ఉన్నది. ఆ దర్శనం కొరకే అక్కడ 4 రకాలైనటువంటి చిత్రాలు పెట్టబడి ఉన్నాయి. కానీ ఈ దర్శనం గురించి చెప్పబోతో ప్రజ్ఞ గురించి చెప్తే చెప్తున్నాను నేను. శ్రద్ధ అర్థమైంది కదా, చూసేదేదో మనస్ఫూర్తిగా చూడటం, చూసింది మళ్లీ మీరు స్పష్టంగా ఊహించుకోగలగటం, అది శ్రద్ధగా చూడటం అంటే. ప్రజ్ఞగా చూడటం అంటే అది అక్కడ ఎందుకున్నాయి, ఆ రంగు తీరే ఎందుకు కట్టారు, ఆర్టిస్ట్ కి ఆ రంగు ఉంది కనుక ఆ రంగు వేసాడా. భారతీయ ఆధ్యాత్మికతలో అలా వేయబడలేదు. దానికి ప్రజ్ఞా జాగరణకి కావలసినటువంటి అన్ని హంగులు కూడా దేవి యొక్క విగ్రహంలో ఉంటాయి. ఏది ఎందుకు అక్కడ ఉన్నది అని నీకు తెలిస్తే నీ జీవితాలలో వచ్చేటటువంటి సమస్యలకు అక్కడ పరిష్కారం ఉంటుంది. అది ప్రజ్ఞ అంటే. మహాలక్ష్మి సాధన చేసుకుంటే నీ యొక్క ఆర్థిక సమస్యలు ఎందుకు తీరిపోతాయంటే ఆవిడ ముందు కూర్చుని మహాలక్ష్మి మంత్రం చేసుకోవటం వల్ల మాత్రమే తీరదు. శ్రద్ధగా ఆవిడ రూపం చూపిస్తే చాలా కరెక్ట్ కలర్ ఏంటి అంటే మహాలక్ష్మి సాధనకి చీరకి ఎరుపు రంగు చీరలో పసుపు రంగు పువ్వులుంటాయి. అది లేకపోతే అది భారతీయ ఆధ్యాత్మికతలో చెప్పబడినటువంటి విగ్రహ స్వరూపము కాదు. ఇప్పుడు ఈ కంప్యూటర్స్ వచ్చాక ఇష్టం వచ్చిన రంగులు, ఇష్టం వచ్చినట్టు బట్టలు అవి ఆవిడికి తొడిగేస్తున్నారు. మీరు తొడిగేయండి, మాకే అభ్యంతరం లే. ఆధ్యాత్మిక ప్రజ్ఞ ఉన్నవాడు దాని జోలికి వెళ్ళడు. అందుకే షేక్స్పియర్ ఒక చోట అంటాడు, ఫూల్స్ వాక్ విత్ షూస్, ఫూల్స్ వాక్ విత్ షూస్, వేర్ వైస్ డేర్ నాట్ ఎంటర్. ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళు లోపలికి రావటానికే భయపడే చోట మూర్ఖులు ఏం చేస్తారు, జోళ్లు వేసుకుని మరీ వెళ్ళిపోతారు ఠక 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 అని. దేవతా విగ్రహాలని దాన్ని ముట్టుకోవద్దు అని చెప్పేది అందుకు. ముట్టుకోవద్దు అంటే చేత ముట్టుకోవద్దు అని కాదు, నీ ఇష్టం వచ్చినట్టు అలంకరణ చేయటం కానీ. అంటే ఇప్పుడు మాస్టర్ మీరు చెప్పారు కదా, అంచేత మేము అసలు దేవతా విగ్రహాన్ని ముట్టుకోం, అసలు పూజ చేయడం గొడవే లేదు, గొడవ ఇది మూర్ఖత్వం యొక్క ఇంకో పరాకాష్ఠ అనమాట. తెలుసుకుని చేయండి అంటే ముట్టుకుంటేనేగా తెలిసేది. ఆపరేషన్ చేయాలి, నువ్వు నేర్చుకోవాలి అంటే ముందు ఏం చేయాలి, నువ్వు కొయ్యటం నేర్చుకోవాలి కదా. నేను కొయ్యటం నేర్చుకోను అంటే ఆపరేషన్ చేయలేవు. అంచేత మీరు భయపడటాన్ని కాదు నేను ఇది చెప్పేది. ఎందుకు చెప్తున్నాను అంటే ఆ రహస్యాలు తెలియకుండా చేస్తున్నారు కనుక ఫలితాలు మీకు రావటం లేదు, లేకపోతే మొదలెట్టిన రోజు నుంచే ఫలితాలు రావాలి. శ్రద్ధ అర్థమైందా ఏంటో, దేవతా విగ్రహం యొక్క భౌతిక స్వరూపాన్ని పరిపూర్ణంగా నువ్వు కళ్ళు మూసుకుని చూడగలగాలి, చెప్పగలగాలి ఎక్కడ ఏమున్నదో ఆమె అలంకరణ కానీ ఏ దేవతకైనా. గాయత్రి ఒక ఉదాహరణగా తీసుకుంటున్నాము. ప్రజ్ఞ అంటే ఏం చెప్పాను, ఆవిడ చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. ఆవిడ చేతిలో ఆయుధాలు ఉంటే నీకేం లాభం అని ఒక్కసారైనా ఆలోచించావా? డాక్టర్ అనగానే ఎలా తెలుస్తుంది, మెడలో స్టెథోస్కోప్ ఉంటుంది. ఇంజనీర్ అని ఎలా తెలుస్తుంది, అర్టిస్టేరు బోర్డు ఉంటుంది కదా వాళ్ళ చేతిలో, దాన్ని బట్టి తెలుస్తుంది. నర్స, పోలీస్ వాడ, మిలిటరీ వాడ ఎలా తెలుస్తుంది మనకి, డ్రెస్ బట్టి తెలుస్తుంది, డ్రెస్ కోడ్ బట్టి తెలుస్తుంది. ఈ డ్రెస్ కోడ్ వాళ్ళు ఉపయోగించేటటువంటి ఆయుధాలకి అర్హత సూచిస్తుంది. ఓ మిలిటరీ వాడి చేతిలో రివాల్వర్ ఉంటే ఎవడు ఏమండు, పోలీస్ వాడి చేతిలో రివాల్వర్ కానీ ఏదైనా ఉంటే మనమే అనుకోం. మామూలుగా తెల్ల బట్టలు చూసుకున్న వాడు రివాల్వర్ తీసుకెళ్తే ఆపుతాం, భయపడతాం. ఎందుకు, భావం అర్థమవుతుందా, ఆయుధాలు ఎందుకు ఉన్నాయి, అది ప్రజ్ఞ అంటే. అంటే ఆ ఆయుధం మీరు ఉపయోగించుకోవటానికి. మెడిసిన్ చదివాక ఆ కత్తులు కటారులు మీద ఊడుకు సర్జన్ చదువుతున్నారు మీరు. సర్జన్ అంటే అర్థమవుతుంది కదా, శస్త్రచికిత్స చేస్తే సర్జన్ గా అంటే ఎంఎస్ చేస్తున్నారు మీరు. కానీ మీరు ఎంఎస్ చేస్తున్నప్పుడు మీకు ఆ కత్తులు కటారులు ఉపయోగించుకోవటం రాలేదనుకోండి, నువ్వు ఎంఎస్ చేసినా ఒకటే చెయ్యకపోయినా ఒకటే. అలాగే గాయత్రి మాతని మీరు చదువుతూ ఆ గాయత్రి మాత యొక్క ఆయుధాలు ఎందుకున్నాయి ఎక్కడ అంటే అది నువ్వు ఉపయోగించుకోవాలి. గురుదేవులు చేసినటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి ప్రయోగం ఏమిటి అంటే, ముందు గాయత్రి మాత యొక్క 5 ముఖాలు 10 చేతులు అందులో ఉన్న ఆయుధాలు నువ్వు తర్వాత వాడదు గాని, ముందు ఏం వాడటం నేర్చుకోవాలి నీకు, మాల కమండలు లేకపోతే వేదాలు కమండలు. మరి మనం గాయత్రి చేస్తూ ఒక్కసారి అయినా కమండలాన్ని వేదాన్ని ఉపయోగించుకుందామా, అసలు అది ఉపయోగించుకోవాలని మనకి తెలుస్తోందా, అందువల్ల ఫలితాలు రావటం లేదు. ప్రజ్ఞ, ప్రజ్ఞ అంటే అర్థమవుతుంది కదా, జ్ఞానం. ప్రజ్ఞలో తేడాలు వస్తాయి. మొన్న బ్లేడ్ ఉదాహరణ ఎప్పుడు చెప్తాను గుర్తుంచుకోండి, అది ఉపయోగించుకోవటం చేత కానీ వాడి చేతిలో అది వాడికే ప్రమాదం. చినుకురాడి చేతిలో బ్లేడ్ ఉందనుకోండి వాడికే ప్రమాదం. ఉపయోగించుకోవటం వచ్చు కానీ స్వార్థంగా ఉందనుకోండి జేబు దొంగ చేతిలో, వాడికేం ప్రమాదం లేదు కానీ వాడి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి ప్రమాదం. బ్రెయిన్ సర్జన్ చేతిలో ఉంటే నీకు జీవితము కొత్త జీవితం లభిస్తుంది. ఆయుధం అదే బ్లేడే, మీ చేతులు కోసేసుకోవచ్చు, లేకపోతే ఇతరులకి హాని తలపెట్టచ్చు, లేదా ఇతరులకి ప్రాణం పోయవచ్చు, లాభం కలగజేయవచ్చు. ప్రజ్ఞ అంటే అది, ఆయుధాన్ని ఉపయోగించుకోవడం. శ్రద్ధ అంటే అసలు స్వరూపాన్ని స్పష్టంగా అవగాహన చేసుకోవడం. ఇది నేర్చుకోవాలి. అందుకే నేను చెప్తున్నా, నేను నిన్న చెప్పిన శ్రద్ధ వేరు, ఇవాళ చెప్పిన శ్రద్ధ వేరు అని అర్థం అవుతుంది కదా. కానీ శ్రద్ధ ఎంతలా చెప్పుకుంటే వెళ్ళొచ్చు, మీరు మీరు కూర్చొని ఉండండి, నేను సంవత్సరం అంతా చెప్తాను నేను మీకు, అయినా శ్రద్ధ పూర్తి కాదు. ఎందుకంటే అది సబ్జెక్ట్ అలాంటిది. అలానే సంవత్సరం గురించి నేను చెప్తా ఉంటే మీకు ఇబ్బంది, నాకు ఇబ్బంది, కనుక సంవత్సరాన్ని మనం వినొద్దు, చేసుకోవద్దు. ఇలాగా ఆ పాయింట్ అర్థం చేసుకోండి. శ్రద్ధ లేని సాధన ఫలించదు, ప్రజ్ఞ లేని సాధన ఫలించదు. శ్రద్ధ అంటే ఏంటి? పద్ధతిగా చేయటం, చేయవలసినటువంటి విధానంగా చేయటం. ఈ చేయవలసినటువంటి విధానంగా చేయటము మీరు పూజ చేస్తున్నప్పుడు మాత్రమే కాదు, దేవుడి గదిలో చూస్తున్నప్పుడు మాత్రమే కాదు. నేను చాలా ఇళ్లలోకి మధ్య వెళ్తున్నాను. నేను ఇదేంటండి అంటారు, చిన్న ఇరుకు గది ఉంటుంది, చిన్న ఇరుకు గది అసలు పూజ కదండి అంటారు. ఇదేం పూజ కదా, ఇందులో నువ్వు కూర్చోలేవు కదా, మేము పూజ చేస్తే కదండి. నువ్వు పూజ చేయలేను ఆయన, మరి పూజ కదా అని ఎందుకు అంటున్నావు? అంటే ఏంటే, పూజ చేయనటువంటి వాడిలో ఈ మూడు ఉండవు అని అర్థం. ఏ మూడు ఉండవు? శ్రద్ధ, ప్రజ్ఞ, నిష్ఠ. ఈ మూడు ఎప్పుడైతే ఉండవో వాడి జీవితం అధోగతి అవుతుంది. కనుక మీ పూజ గది చాలా అందంగా ఉండాలి. ఇంకో చోట చూశాను నేను, అసలు పూజ గది తలుపులు పెట్టారు వాళ్ళు, పూజ గది కదా అని నేను ఇంకా ఏముందే చూశాను. ఎక్కడ వెంటిలేటర్స్ లేవు పూజ గది, వీడు తలుపులు మూసి కూర్చుంటే చస్తాడు అక్కడ వాళ్ళు. భావం అర్థమవుతుందా? అసలు ఆ పూజ గది నువ్వు ఎందుకు పెట్టుకుంటున్నావో కూడా తెలియకుండా చేస్తూ, మేము చాలా భక్తులు ఉండే, మా ఇంట్లో పూజ గది ఉందండి, ఇంకో ఇల్లు కట్టించుకుంటున్నప్పుడు నేను వింటున్నటువంటి మాట విన్నాను, ఎక్కడో అక్కడ ఇరికించేయండి పూజ గది. పూజ గది ఏం చేయాలి? ఎక్కడో అక్కడ ఇరికించేయండి. ఇంకా అద్భుతమైనటువంటి పూజ గదులు చూశాను నేను. సింక్ ఉంటుంది చూశాను నేను, దిశలో వంటింట్లో దాని కింద పెట్టారు. పూజ గది ఉండాలంటే మీకు అర్థమైందా, మీ శ్రద్ధ ఎలా ఉందో పూజ గది అక్కడ ఉండాలి. మాకేం రావటం లేదండి, మేము ఎంత బంధువులు, ఎంత భక్తులు, మేము పూజ గది పెట్టుకున్నాం. శ్రద్ధ రాహిత్యం వల్ల అది జరుగుతుంది. శ్రద్ధ ఉంటే అలా ఉండదు. కరెక్ట్ చేసుకోండి. అది మా ఇంట్లో పూజ గది లేదండి, పూజ గది ఏర్పరచుకోండి. ఏముంది నాలుగు, ఈ కాలంలో నాలుగు ప్లాస్టిక్ ఇది పెట్టేసుకుంటే అది రెండు గోడలు ఎలాగో ఉంటాయో పెద్ద గదిలో, రెండు వైపులా రెండు ఏమంటారు దాన్ని డివైడర్స్ పెట్టేసుకోండి. అక్కడ పూజ చేస్తే తప్ప ఎంటర్ కాదు అనే నియమం తీసుకోండి. అదంతా చేయకుండా నా లెక్చర్లు వినేసి మేము చాలా గొప్ప వాళ్ళం, జీవన దేవత సాధన విన్నామంటే మీకు ఎందుకు పనికిరాదు. రిజల్ట్ రావాలి అంటే పూజ కదా ఖచ్చితంగా వేరుగా ఉండాలి. దమ్ముండి శక్తి ఉన్నటువంటి వాళ్ళు పూజ కదా వేరుగా పెట్టుకుంది. అది ఒక ప్రేరణగా ద బెస్ట్ రూమ్ అయి ఉండాలి, ద వర్స్ట్ రూమ్ కాదు. ఎందుకు పనికిరాని రూమ్ అవుతుందండి, మేము వాడటం లేదు, దాన్ని పూజ గదిగా చేసుకుంటాం కాదు. ఆ రూమ్ ఎలా ఉండదు అంటే అర్థమైందా? అది మీ శ్రద్ధ, దాన్ని బట్టి మీకు ఫలితం వస్తుంది. దేవుడికే నువ్వు మంచి గది కానీ మంచి వాతావరణం ఇవ్వలేనివాడు, ఆ దేవుడు నీకు సుఖమైన జీవితం ఇవ్వాలి అనుకోవటం మూర్ఖత్వం అవునా కాదా? ఇచ్చుకోవటం తీసుకోవటం, గివెన్ టేక్, నాటు కోసుకో. ఇంతట మీ జీవితాల యొక్క ఆనందము, మీ జీవితాలలో ఉండేటటువంటి ఆ స్వారస్యము, సుఖ సౌభాగ్యాలు, మీ పూజ గది ఎంత అందంగా ఉంది దాన్ని బట్టి ఆధారపడుతుంది. ఇంకొన్ని పూజ గదులు తీశాను నేను, బొమ్మల కొలువుల్లో ఉంటాయి. ఎందుకైనా మంచిదని అన్ని దేవతల్ని పెట్టేస్తారు. ఏమో ఎందుకైనా మంచిది, ఆ దేవత ఉంటేవా? ఒక ప్రధాన దేవత ఉండాలి, మిగతాది చేసుకోండి, అందంగా అలంకరించుకోండి, బొమ్మల తొలువులా చేసుకోకండి. ఇక్కడ కూడా మొన్న నేను వచ్చినప్పుడు సిద్ధిసాయి ఫోటోలు ఉన్నాయి, గురువు గారికి చరణ కమలాలు ఉన్నాయి, ఇంకోటి చూశారు, రాముల వారి మట్టి కొట్టుకుపోయినటువంటి దేవుడికి తెలియాలి అసలు. ఇమీడియట్ గా తీయించేసాను. ఇది గురువు సాధన చేస్తున్నప్పుడు మీకు ఒక గురువు ఉంటే ఆ గురువు కూడా ముఖ్యం కాదు, ఆ గురువు యొక్క చరణాలు ముఖ్యం. అంతేకాదు గురువుని తీసేసి ఆయన కాళ్ళు మాత్రమే పట్టుకోకండి, ఎందుకంటే కాళ్ళు మాత్రమే పట్టుకుంటే గురువు ఉండడు. బంగారు కొడి పెట్టేది బంగారు బాతు కదా, రోజు బంగారు బాతు ఇస్తుంది కదా అని చెప్పి వాడు ఏం చేస్తాడు. అలాగే గురువు గారు కాళ్ళు మాత్రమే ఎంచుకుంటామండి, అసలు మా గురువు గారు అక్కర్లేదు. పాదాలకి ప్రాముఖ్యత ఇవ్వండి. ఆ పాదాలకి ప్రాముఖ్యత ఎందుకు ఇవ్వాలో అన్నది మీకు 5-6 సంవత్సరాల కంటే ముందు నేను చెప్పలేను, మీకు అర్థం కాదు. గురు పాదుకలు ఉపయోగించుకోవాలి వాడు భరతుడు అయిపోతాడు. మొట్టమొదట గురువు యొక్క పాదాలను ఉపయోగించుకోవటం అనేటటువంటిది భరతుడు నేర్పిస్తాడు రామాయణంలో. రాముడికి రాజ్యం చెయ్యాలి, రాముడు తండ్రికి మాట జవదాటను కనుక నేను రానన్నాడు. అంటే ఏం చేశాడు అప్పుడు, రాముడి పాదుకలు తల మీద పెట్టుకుని రాముడు పాదుకలను దాని మీద ప్రతిష్ఠించాడు సింహాసనం మీద. తను సెక్రటరీ అనుకోండి, లేకపోతే ఆయన ఒక ఏజెంట్ గా పరిపాలించే. అంటే గురువు పాదుకలకి మీరు ఏజెంట్ అవ్వాలి అప్పుడు, కానీ గురు పాదుకలు మీకు పెట్టుకునే అర్హత ఉండదు. అంటే గురు పాదుకలు మీరు పెట్టుకున్నారు అంటే అర్థం ఏంటి ఏంటంటే ఇంకా మీకు కోరికలు ఉండకూడదు. ఈ క్షణంలో గురువుని ఇక్కడ ఇది వదిలేసి ఎక్కడికైనా వెళుకో అంటే వెళుకోగలిగాలి. పరిపూర్ణమైనటువంటి శరణాగతి చేసుకున్నప్పుడే గురు చరణాలకి నువ్వు ఒక విలువ ఇవ్వగలుగుతావు. గురు చరణాలకి దండం పెట్టేసుకుని గురువు ఏం చేస్తున్నా సరే నాకు మాత్రం ఇది ఇచ్చే గురువా, ఏం గురువు కుదరదు. గురు చరణాలు అనేది అర్థం చేసుకోండి. ఆ గురు చరణాలకి మీరు నమస్కారం పెడుతున్నారు అంటే పూజ్య గురుదేవుల యొక్క జీవితాన్ని అర్థం చేసుకుని ఆయన తన గురువుగా ఎలా మారారో మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. మీరు ఆయనగా మారాలి, ఆయనకి దండం పెట్టే వ్యక్తులుగా కాదు. మీరు శ్రీరామ శర్మ ఆచార్య అవుతేనే ఆయన చరణ పాదుకలు స్పృశించి ఆయన చరణ ప్రతిష్ట చేసుకునేటటువంటి హక్కు మీకు. మీ హృదయాల నుండి బయట పెట్టుకోండి, ఏం తప్పు లేదు. ఆపరేషన్ చేయటం వస్తేనే డాక్టర్ అవుతా ఉంటే వాడికి ఎప్పుడు ఆపరేషన్ చేయటం రాదు, మిల్లిమిల్లిగా వస్తుంది, కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది. అంతేకాదు గురు చరణాలు మేము పెట్టుకుంటాం అంటే దాని అర్థం ఏమిటి అంటే ఎప్పుడు అప్పుడు ఇంకా నేను ఉండను, నా గురువే ఉంటాడు. ప్రయత్నించకపోతే ఉంటూనే ఉంటాయి అప్పుడు, మాట వరుసకి అంటాం కాదు, ప్రయత్నిస్తూ చరణాలు పెట్టుకోండి. గుజరాత్ లో ఉన్నటువంటి ఒక భక్తుడికి అసలు గురువు గారు ఎలా ఉంటారు చూడాలని ఉంది. అఖండ జ్యోతిలో పడింది ఈ సంఘటన. గురువు గారి దగ్గరికి వెళ్ళి గురువు గారు దాదా గురుదేవుని చూపించండి అన్నాడు. సరే దాదా గురుదేవుని చూపించాలంటే భావన చేసుకోవయ్యా, నేనే ఆయన అనుకో అన్నాడు. అది ఎలా సంభవం సార్, చేయలేవా అవుతే ఓ పని చేయ. ఋషికేశ్ పైన నారాయణ గుహలని విశేషమైనటువంటి గుహలు ఉన్నాయి. దానికి పెద్ద పులులు అవి కాపలా కాస్తుంటాయి, మామూలు వ్యక్తులవుడు అటు వెళ్ళలేడు, నువ్వు అటు వెళ్ళగలవా అన్నాడు. ఈయన ఏ మూడ్లో ఉన్నాడో వాడికి నారాయణ గుహ అంటే ఏమనుకున్నాడో మరి, వెళ్తానన్నాడు. తెలుసా అసలు నారాయణ గుహ ఏంటంటే తెలుసండి, ఋషికేశ్ పైన అక్కడ పెద్ద పుల్లు అవి ఉంటాయి, మరి అక్కడికి వెళ్తావా అన్నాడు. వెళ్తావా ప్రశ్న, మీరు వెళ్ళమంటే వెళ్తానన్నాడు. సరే పద అన్నాడు అని నువ్వు వెళ్ళు అక్కడికి. అక్కడికి వెళ్ళాక ఒక పొదలో నీకు దాదా గురుదేవుడు కనిపిస్తారు. చూడు, ఇంకా మాట్లాడకు, నువ్వు ఏమీ అనకు, వచ్చేసే అన్నాడు. సరే ఈయన వెళ్ళాడు నారాయణ గుహలోకి. అక్కడ ఒక పొదలో నిజంగానే దాదా గురుదేవులు కనిపించారు. దాదా గురుదేవులు కనిపించాక దాదా గురుదేవులు గబుక్కుని చాలా ముందుకు వెళ్తున్నాడు. ముందుకు వెళ్తా ఉంటే గురువు గారు చెప్పింది ఏంటి, అక్కడ నువ్వు వెళ్ళొద్దు ఆయనతో, చూసావు వచ్చేసేయండి. ఈయనకి దాదా గురుదేవం చూసిన తన్మయత్వంతో ఆయన ఆయన వెంట వెళ్తే ఆయన చెట్టు వెనకాతలకి వెళ్ళాడు. అడివే కదా, వెళ్తున్నప్పుడు దాదా గురుదేవులు చెట్టు వెనకాతలకి వెళ్ళాడు. ఈయన అక్కడికి వెళ్తే వెళ్తే ఎవరున్నారు అక్కడ, శ్రీనాథ్ ఇక్కడ మాట్లాడండి, నేను చెప్పానా నాకు నా గురువుకి తేడా లేదని. మీకు అసలు ఆ స్థాయి చేరుకోవాలనే కోరికే లేదు, మీకు ఆ శ్రద్ధే లేదు, ఆ ప్రజ్ఞే లేదు. కెమిస్ట్రీ చదివిన వాడు కెమిస్ట్ అయినప్పుడు, ఫిజిక్స్ చదివిన వాడు ఫిజిసిస్ట్ అయినప్పుడు, శ్రీరామ శర్మ ఆచార్య శిష్యుడు శ్రీరామ శర్మ ఆచార్య అవ్వాలి. అవ్వకపోతే ఇంకేంటి ఆయన గురువు? భావం అర్థమవుతుందా? ఆయనలాగా మారాలి, ఆయన ఆచరణాలు నేను ఆచరిస్తాను అంటే చరణాలు పెట్టుకోవాలి, ఆచరణాలు. అది గురుపాదుత యొక్క ముఖ్యతను. అంటే గురువే నిన్ను తనంతటి వాడిని చేయగలడు, ఇంకొకడు చేయలేడు. కెమిస్ట్రీ చదివిన వాడే ఇంకోడిని కెమిస్ట్రీ చేయగలడు, ఫిజిక్స్ చదివిన వాడే ఇంకోడిని ఫిజిసిస్ చేయగలడు. అంటే శ్రీరామ శర్మ ఆచార్య ఏ ఇంకోడిని ఏం చేయగలడు? శ్రీరామ శర్మ ఆచార్యగా మార్చగలడు. సహస్ర శీర్ష పురుష సహస్రార్థ సహస్రపాత అంటే అర్థం అది. ఒక గురువు అనేక మందిలో మారాలి, అనేక మంది హృదయాలలో మారాలి. అలాంటి హృదయం కలిగినటువంటి వాడు గురువుకి నమస్కరిస్తాడు తప్ప ఇంకెవరికి నమస్కరించడు. వాడు ఇంకోటి ఎవరికైనా నమస్కరించాడు అనుకోండి వాడు చస్తాడు. వాడు సిద్ధుడు పేరు విన్నారా మీరు? ఎవరు? వీరబ్రహ్మం గారి యొక్క ముస్లిం శిష్యుడు. కొంచెం అది అర్థం చేసుకోండి, అది ఇన్ని ఆయన చాలా అవసరం. అది ఓ నవాబు దగ్గరికి వెళ్ళినప్పుడు సిద్ధుడు రాజుకి నమస్కరించాడు. నవాబుకి కోపం వస్తుంది, చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు దండం పెట్టారా, నీ నవాబు నా దండాన్ని భరించలేడయ్యా. హా అన్నాడు. అని ఏం చేశారు చూడండి, చాలా ప్రమాదం. ముక్క ముక్క అయిపోతాడు అంటే ఓ పెద్ద బండరాయిని తీసుకొచ్చి పెట్టాడు, దండం పెట్టాడు. ఏమైంది? అలాగా మన హృదయాలలో శ్రీరామ శర్మ ఆచార్యని ప్రతిష్ఠించుకోవటానికి సాధన చేయాలి. అది ప్రజ్ఞ అంటే. అంతేకా దాని దేవుందండి, నేను కళ్ళు మూసుకుంటాను నాకు ఎక్కడ కనిపిస్తున్నాడు. స్వాధ్యాయం, ఆయన జ్ఞానం మనలోకి రావాలి. అప్పుడు గురు చరణాల యొక్క విలువ. అంతేత మీరేం చేయొచ్చు, మీ దేవ ఏ సందర్భంలో చెప్తున్నా మీకు గుర్తుందా? వచ్చిపోయా నేను హింట్ ఇచ్చేసా, దొరుకు నోరు దాయా, లేకపోతే మీరు గ్యారంటీగా మర్చిపోయారు నేనేం చెప్తున్నాను. ఇంకేంటే మీరు శ్రద్ధగా వినటం లేదు. శ్రద్ధగా వినండి. పూజ గదిలో మీ గురుపాదుకలు అతి ప్రముఖమైనటువంటి పాత్ర వహించాలి. గోడ మీద, గోడ మీద కానీ నువ్వు పాత్రలో పెట్టాలి. దానిపైన గురుస్వరూపము అంటే గురువుని నువ్వు ఆ లెవెల్లో పూజ చేయగలిగితే, అంటే ఇంకా ఇతర దేవతల మీద మీకు అసలు లెవెల్ ఉండక్కర్లే. అది ప్రధానమైనటువంటి రోల్ ప్లే చేయాలి మీ దేవాలయాల్లో. లేదు మీకు నచ్చిన దేవతామూర్తి, అది మెయిన్. గాయత్రిని పెట్టుకుంటారు, మహాలక్ష్మిని పెట్టుకుంటారు, దుర్గని పెట్టుకుంటారు. మిగతా దేవతలందరినీ కూడా బొమ్మల కొలువులాగా కాకుండా అందంగా అలంకరించండి. అక్కడికి వెళ్ళేసరికల్లా యూ షుడ్ ఫీల్ హ్యాపీ. భావం అర్థమైంది కదా? అది దేవత. ఆ గదిలోకి మీరు వెళ్లేసరికల్లా మీకు ఆ వాతావరణం ఉండాలి, ఆ సుగంధతమైనటువంటి వాతావరణం. ఒక ఊదుకడ్డి, ఊదుకడ్డీలను కూడా మీరు రోజు రోజుకి మార్చకండి. తమాషా, అన్ని 3-in-1, 4-in-1 ఊదుకడ్డీలు కూడా వచ్చేస్తున్నాయి. మనం కూడా అదేదో వెరైటీ అనుకుంటాం పూజలో. మీరు ఏదో ఒకే టైప్ ఆఫ్ అగరబత్తిని వెలిగించండి. మీకు మీకు నచ్చిన ఇన్సెన్స్ అది ఏదైనా కావచ్చు. దాని మీద ఆంక్ష ఏమీ లేదు. కానీ ఆంక్ష ఏముంది అంటే ఇంకా ఆ బ్రాండ్ ఆ ఉదత్తులే అక్కడ వెలిగించాలి. దేని పడితే అది చౌకగా దొరుకుతుంది కదా అని, లేకపోతే చాలా ఖరీదైందని కొన్నామండి. అసలు మీరు ఖరీదైంది కొంటారు, చౌకది కొంటారు, ఏది కొంటారు, 365 రోజులు అదే బ్రాండ్ వాడాలి. ఇంకొంచెం అందులోకి లోతుకి వెళ్ళగలిగితే అరోమా థెరపీ, గంధము మన మూలాధార చక్రం మీద ఎలా పనిచేస్తుందో తెలుసుకోగలిగితే ఏ గంధమైనా పనిచేసేది మూలాధారం దగ్గరే అన్నది గుర్తుంచుకోండి. మూలాధారం అంటే ఏంటి? ఫౌండేషన్ స్టోన్. అందువల్ల ఊదర్తి మీకు ఫౌండేషన్ స్టోన్ అవుతుంది, దాని మీద మీ ఆధ్యాత్మిక భవంతి లేస్తుంది. ఆ ఊదుకడ్డీని మనం మర్చిపోయాం. ఒకళ్ళింట్లో నేను చూశాను, నేను ఊదుకడ్డి వెలిగించి ఇలా తిట్టేసి అరచేసి పక్కన పెట్టేస్తారు, ఎందుకంటే రేపు వాడతారట. తప్పేం లేదమ్మా, మీ శ్రద్ధ బట్టి, అంతకంటే ఇంకేం లేదు. చిన్నపిల్లలకి మనం బట్టలు కొంటున్నప్పుడు నెల నెల సంవత్సరం సంవత్సరం మారిపోతూ ఉంటారు కదా సైజులే, మరి బట్టలు కొంటున్నావా లేదా వాళ్ళకి సౌకర్యం బట్టలు కొంటున్నావా? ప్రేమ ఏమేమి డ్రెస్సులు వేసేస్తారో మీరు ఇంచట ఆ భావం అర్థమైంది కదా. కనీసము మీరు ఆ గదిలో ఉన్నంత వరకు అయినా అగరబత్తి వెలుగుతూ ఉండాలి. అప్పుడు ఆ ఆధారం కరెక్ట్ గా ఉంటుంది మీకు, మూలాధారం. చాలా మందికి ఒక అపోహ ఏమింది అంటే ఈ చక్రాలన్నీ శరీరంలో ఉన్నాయని. శరీరంలో చక్రాలు లేవు, ఉండవు. ఉండుంటే ఈ పాటికి సైంటిస్టులకి వాళ్ళ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా తెలిసిపోయి ఉండేది. చక్రాలు శరీరంలో లేవు, సూక్ష్మ శరీరంలో ఉన్నాయి. దాన్ని అన్నమయ ప్రాణమయ కోశము అంటాం, రెండు కలిపి వాడతాం మనం. ఇంకేత భౌతిక శరీరాలలో చక్రాలు లేవు. ఆ చక్రాలు ఎక్కడ సూక్ష్మ శరీరంలో ఉంటాయో సుమారు అదే ప్రాంతాల్లో ఉండేటటువంటి హార్మోన్ సెక్రీట్ చేసేటటువంటి గ్రంథులు ఉన్నాయి భౌతిక శరీరంలో. అంచేత ఆ మూలాధారము అనుకోగానే వెన్నుపూస కింద అనుకోవద్దు. చక్రాలకి భౌతిక శరీరానికి సంబంధము లేదు, కానీ ఆ చక్రాలు మన భౌతిక శరీరంలో ఒక విశేషమైనటువంటి స్థలం మీద ఎక్కువ ఆధిపత్యాన్ని చూపిస్తాయి. భావం అర్థమైందా అని చెప్పాను. మూలాధార చక్రము అంటే మనకి మనస్సు ఎక్కడికి వెళ్ళిపోతుంది? వెన్నుపూస కింద భాగానికి వెళ్ళిపోతుంది. వెన్నుపూస కింద భాగంలో మూలాధార చక్రం లేదు, అక్కడ ఒక బోన్ ఉంది, సాక్రల్ బోన్ ఉంది. మనం మూలాధార సాధన చేస్తున్నప్పుడు అక్కడ చికాకు కలుగుతుందేమో, చికాకు కలగదు. ఇంకంటే ఆ మూలాధార చక్రం అక్కడ లేదు, దాని యొక్క కనెక్షన్ అక్కడ ఉంది. అక్కడెక్కడో లైట్లు ఉన్నాయి, ఇక్కడ లైట్లు ఉన్నాయి, ఇక్కడ లైట్లు ఉన్నాయి, అన్ని చోట్ల లైట్లు ఉన్నాయి. దీనికి మూలాధారం అనే స్విచ్ ఒకటి ఉంటుంది. స్విచ్ మూలాధారమే, ఆ మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఏమవుతాయి? అన్ని ఆగిపోతాయి. భావం అర్థమవుతుందా? అంతేత ఎట్టి పరిస్థితుల్లోనూ మూలాధారం ఎఫెక్ట్ మీ భౌతిక దాని మీద ఉండదు. దాని కంట్రోలింగ్ స్విచ్ ఆ మూలాధార చక్రం ఎక్కడో ఉంటుంది. అది నేర్చుకోవాలి మనం ప్రజ్ఞ. అది సువాసన మీద ఆధారపడి ఉంటుంది, మీ సంస్కారాల మీద ఆధారపడి ఉంటుంది. మన జీవితము దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మన సంస్కారాల మీద ఆధారపడి ఉంటుంది. కుక్క కుక్కగా ఎందుకు బిహేవ్ చేస్తుంది? దాని సంస్కారాలు అది. ఏనుగు ఏనుగుగా ఎందుకు బిహేవ్ చేస్తుంది? దాని సంస్కారం అది. సంస్కారం అంటే అర్థమైందా మీకు? సంస్కారము అంటే దాని వల్లే అది అదిగా ఉన్నది. మనం మనిషిగా ఎందుకున్నామంటే మన సంస్కారాలు ఇవి. పిల్లి పిల్లిగా ఎందుకుందంటే దాని సంస్కారాలు అవి. భావం అర్థం చేసుకోండి. ఆ సంస్కారాలు అనే మాట అర్థం అవుతాయి తప్ప ఊదొత్తి ఎలా వెలిగించుకోవాలో మీకు తెలియదు. ఊదొత్తి వెలిగించి అక్కడ పెడుతున్నారంటే మీరు ఆ వాసన ఆ సువాసన మీ సంస్కారాలను ఎలా మారుస్తుందో అన్నదే అర్థం అవటంలే. దానికి గురుదేవులు పంచకోశ సాధన అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధన అందజేశాక అది మనకి అర్థం అవటం లేదు అని చెప్పి పంచవీరభద్ర సాధనగా మనందరి బదులు ఆ సాధన చేసేసి మనందరి బదులు ఒక వ్యక్తి ఎలా సాధన చేస్తాడు? ఒక సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్, ఒక స్కూల్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఈ పిల్లలకి కావలసినటువంటిదంతా కూడా వాళ్ళు సమకూరుస్తారు కదా. భావం అర్థమవుతుందా? ఒక కాలేజీ పెట్టారు ఒకళ్ళు, దానికి సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్, వాళ్ళు చాలా మంది ఉంటారు, ఒక 5-6 మనుషులు ఉంటారు ఒక సమూహం. ఆ సమూహం ఏం చేస్తుంది? బీఎస్సీ వాళ్ళకి ఏం కావాలో చూసుకుంటుంది, బీకామ్ చదువుతున్న వాళ్ళకి ఏం కావాలో చూసుకుంటుంది, బీసీఏ చదువుతున్న వాళ్ళకి అంతా వాళ్ళకి టీచర్స్ తో సహా రెడీ చేస్తుంది. రెడీ చేస్తే మనం వెళ్ళి చదువుకుంటాం. అంతే, ఎప్పుడైతే మన పంచకోశ సాధన అర్థం లేదో పంచవీరభద్ర సాధనగా ఆయన ఏంటి ఒక ఇన్స్టిట్యూట్ తయారు చేసి పైన పెట్టేశాడు. ఎవడు ఈ సాధన చేస్తే కూడా అక్కడి నుంచి వచ్చేస్తుంది పవర్. ఇది మీకు తెలిస్తే, కనెక్షన్ ఇచ్చుకుంటే భావం అర్థమైంది కదా. అందువల్ల ఏ ఆధ్యాత్మిక సాధన, ఏ గురువు యొక్క సాధన మీరు చేసుకోదలుచుకున్నా శ్రీరామ శర్మ ఆచార్య దగ్గరికి రాకుండా నేను నా గురువుని అర్థం చేసుకోగలను? నువ్వు ఖచ్చితంగా అర్థం చేసుకోలేవు. చేసుకోగలిగి ఉంటే ఈ పాటికి చేసుకోగలిగి ఉండేవాడివి. చేసుకోలేవు అని నేను చెప్పలేను. దమ్మున్న సాధకులు చాలా మంది ఉన్నారు, ఏకలవ్యుడు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ సులభంగా అందరు గురువుల యొక్క సాధనా విధానాలు, అన్ని దేవతల యొక్క సాధనా విధానాలు ఇవంతా అందజేసినటువంటి ఒక వ్యక్తి మనకి లభిస్తే ఆయన దగ్గరికి మీరు ఎప్రోచ్ అయిపోతే అన్ని ద్వారాలు తెరిచిపోతాయి. ఆ తెరవటానికి మూలాధారము ఊదుకడ్డి. ఊదట్టి లేకుండా మీ సంస్కారాలు మారవు. ఈ సంస్కారాలన్నింటినీ కూడా మార్చేటటువంటి దాన్ని ప్రజ్ఞ అంటాం. ఏ ఊదుకడ్డి వస్తే ఏ విధమైనటువంటి ప్రజ్ఞ మారుతుంది. కానీ ఏ ఊదుకడ్డి కూడా 6 నెలల కంటే తక్కువ వాడితే మీకు దాని ఎఫెక్ట్ తెలియదు. అంతేత నేను ఒకసారి ఊదుకడ్డి వెలిగించి చూస్తాను, ఇంకోసారి ఈ వాసన వెలిగించి చూస్తానంటే మీకు అనుభూతిలోకి రాదు. ఇంకేంటి, అది చాలా చాలా సూక్ష్మమైనటువంటి విధానం అది. అందుకని ఏం చెప్పాను, పూజగడ్డి వేరుగా పెట్టుకోండి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ క్లాసెస్ అయిపోగానే నేను ఆ క్లాసెస్ మొదలెట్టబోతున్నాను. అనాహత చక్రం గురించి విశేషమైనటువంటి సాధన కొంతమంది నేను అడిగాను చేయించమని. కానీ ఏది చేయించదలుచుకున్నా ఊదుకడ్డి ఉండాలి, దానికోసం చెప్తున్నాను నేను. ఇంకటి మీ ఇష్టం, ఈ క్లాసెస్ విని ఇలా చెవులు దులుపుకుని వెళ్ళిపోతారు, లేదు ఈ క్లాసెస్ విన్న తర్వాత వసంత పంచమి నుంచి జరగబోయేటువంటి ఆ తరగతుల్లో ముఖ్యమైనటువంటి పాత్ర మీరు పోషించుకోగలుగుతారు. ఎందుకంటే మీకు చాలా టైం ఉండొచ్చు, కానీ పాపం గురువులకి కాలాతీత స్థితిలో ఉన్న టైం లేదు వాళ్ళకి. విచిత్రమైన పారాడాక్స్, కాలంలో జీవిస్తూ మీకు కావలసినంత టైం ఉంది, కానీ గురువులు ఎక్కడ జీవిస్తారు? కాలాతీత స్థితిలో జీవిస్తారు, వాళ్ళకి టైం లేదు. అన్ని అంతే గందరగోళాలు ఆధ్యాత్మికులు. ప్రజ్ఞ గురించి చెప్తూ చెప్తున్నాను, ఇదంతా ప్రజ్ఞ. అసలు ఏ పని మనం ఎందుకు చేస్తున్నాం? దేవత యొక్క లో దేవత చిత్రపటములో దేవతా విగ్రహములో ఇలా చెప్తున్నాను కదా, పంచకోశ వీరభద్ర సాధన, లివింగ్ ఫ్రమ్ ద హార్ట్, హార్ట్ రిథమ్ మెడిటేషన్, ఎనర్జీ, క్లారిటీ, పీస్, జాయ్ అండ్ ఇన్నర్ పవర్. గురు పాదుకల గురించి చెప్తా ఉంటే గురు పాదుకలు రావటం అనేది చాలా కదా. అంటే మనం కరెక్ట్ గా ఉంటే మన జీవితాల్లో అవి వస్తాయి. ప్రజ్ఞ అనేది అందుకు చాలా అవసరం. గురువులు ఎప్పుడు ఏం చెప్తారు అంటే, ఎందుకు చెప్పగలమా, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. అంటే వాళ్ళు చెప్పేది ఏంటి, నువ్వు నా జీవితాన్ని అనుసరించు అని. అంతే గురుదేవుల యొక్క జీవితాన్ని, శ్రీరామ్ శర్మ ఆచార్య జీవితాన్ని నువ్వు పాటించాలి అంటే నీ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి మార్పు ఏం తీసుకురావాలి అంటే స్వాధ్యాయం. యూ షుడ్ రీడ్ 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 అండ్ రీడ్. ఏమీ చదవకుండా కేవలం మంత్ర జపం వల్లే వస్తుంది అనుకోకండి. మరి మంత్ర జపం అనవసరమా? అవసరమే. ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్ అనే ఫార్ములా తెలియాలి మీకు. కానీ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్ అనేటటువంటి ఫార్ములా వెనకాతల స్వాధ్యాయం ఉండాలి. ఈ అంటే ఏమిటి, ఎం అంటే ఏంటి, సి అంటే ఏంటి, ఆ ఫార్ములాని ఎలా ఉపయోగించుకోవాలి, ఐన్స్టీన్ ఎలా ఉపయోగించుకున్నాడు, మ్యాక్స్ ప్లాంక్ ఎలా ఉపయోగించుకున్నాడు, దాని తర్వాత వచ్చినటువంటి శాస్త్రజ్ఞులు అదే ఫార్ములాని ఎలా ఉపయోగించుకున్నారు, అలాగే గాయత్రీ మంత్రము అనేటటువంటి ఫార్ములాని ఏ గురువు ఎలా ఉపయోగించుకున్నాడు అది చదివితే మీరు ఎలా ఉపయోగించుకోవాలో మీకు తెలుస్తుంది. దానికి ఆయుధాలు చాలా అవసరం. ప్రజ్ఞ అనేది ఆయుధాలను ఎలా ఉపయోగించుకోవాలి అని చెప్తున్నాను ఇదంతా మీకు. అంతేత ఏకముఖి గాయత్రిని ముందు మీరు పట్టుకోండి, తర్వాత పంచముఖి చూద్దాం, తర్వాత ఏడు ముఖాలు చేద్దాం. అంతేత ఏడు ముఖాలు ఉన్నాయని 14 చేతులు పెట్టేసి 70 చేతులు పెట్టేసి ఆయుధాలను పెట్టేసుకుని ఆ ఫోటోని ఇంట్లో పెట్టేసుకుంటే బానే ఉంటుంది, కానీ దాని వెనకాతలో ఉన్నటువంటి అవగాహన లేకపోతే నువ్వు బొమ్మ మాత్రమే అది. కానీ ఫిల్మ్ స్టార్ బొమ్మలు పెట్టుకోవటం బదులు ఈ బొమ్మలు పెట్టుకోవటం బెటర్, అందులో డౌట్ ఏం లేదు. అది తప్పు అని నేను అంటానులే, కానీ నా దగ్గరికి వచ్చాక మీరు కొంచెం మారాలి. బొమ్మలాట ఆడకూడదు, మీరు అర్థం అవ్వాలి అదేంటి. ఇంతట ఆయుధాలలో రెండు ఆయుధాలు ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి మీరు. ఒకటి కమండలం ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి, రెండవది మాల కానీ వేదాలు కానీ. ఎందుకంటే ఏకముఖి గాయత్రి చేతిలో కొన్ని చోట్ల మీకు మాల కనిపిస్తుంది, కొన్ని చోట్ల వేదాలు కనిపిస్తాయి. ఇక్కడే ఉన్నాయి వేదాలు, ఉన్నాయి ఇక్కడ వేదాలు ఉన్నాయి, అంతేగా. అంటే జపము ఫార్ములా, వేదాలు స్వాధ్యాయం. ఇందాక నేను చెప్పింది అర్థం కదా, ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్, ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్, ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్ జపం. ఈ అంటే ఎనర్జీ, ఇంకా ఎనర్జీ ఎన్ని రకాలు, ఎం అంటే మాస్, అది ఎన్ని రకాలు, సి అంటే వెలాసిటీ ఆఫ్ లైట్, అది ఎన్ని రకాలు. వెలాసిటీ ఆఫ్ లైట్ ఎన్ని రకాలు అని ఎందుకు ఉంటుందంటే లైట్ రంగు మారుతూ ఉంటుంది. నీలి రంగు వెలాసిటీ ఒకలాగా ఉంటుంది, ఎరుపు రంగుది ఇంకోలాగా ఉంటుంది తరంగాలు. ఇంకా అది తెలియాలి. అవంతా తెలియాక ఆ ఫార్ములాని ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి. ఇంకా వేదాలు, ఆ వేదాధ్యయనంతో వచ్చినటువంటి జ్ఞానాన్ని కమండలం ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి. అప్పుడు మీరు గాయత్రి మాత సాధకులు అవుతారు. నేను ఐదు మాలలు చేసేస్తున్నాను, రోజుకి 2700 చేశాను, ఇంకోళ్ళు 30 చేస్తారు, ఇంకోళ్ళకి టైం ఉండి ఓపిక ఉండి ఇంకో పని చేయడానికి ఆసక్తి ఉంటే రోజుకి 70,000 చేస్తాడు. వెళ్ళాలి. చివరికి ఏమంటాడంటే, చూసుకున్న వాళ్ళు ఏమంటారంటే, సరే మరి నువ్వు 5 చేసావు రోజుకి, నేనేమి చేయటం లేదు, నాకు చిన్న డౌట్ ఏంటంటే నేనే నీకంటే ఎక్కువ ఆనందంగా ఉన్నానేమో అంటాడు. మీరు కూడా కళ్ళు ఊపేస్తారు. కరెక్ట్, వాడే ఎక్కువ ఆనందంగా ఉన్నాడు, నేనేమో అంత ఆనందంగా లేదు అని నాకు అర్ధరాత్రి పూట ఫోన్ వస్తుంది. నాకు ఎప్పుడు ఎందుకు ఆశ్చర్యం ఇస్తుందంటే ఆ టైంకి ఎందుకు చేస్తాను, నాకు చేసేది ఏదో చేస్తాను, నేను మెలకుగా ఉన్నప్పుడు చేయొచ్చు కదా. ఏంటి అర్ధరాత్రి పూట ఫోన్ చేసేది, మాస్టర్ మా పక్కింటి వాళ్ళ అమ్మాయికి పెళ్లి అవుతుంది. నాకు అర్థమే కాదు, 1 నువ్వు ఫోన్ చేసి నీ పక్కింటి అమ్మాయికి పెళ్లి అవుతోంది అని నాకు ఎందుకు ఫోన్ చేసి. తర్వాత అర్థం అవుతుంది అనుకోండి, ఇప్పుడు అర్థం అయిపోతుంది నాకు. ఇదివరకు మొదట్లో చాలా ఆశ్చర్యం అయింది. ఆయన నన్ను అడుగుతున్నాడండి, మీ అమ్మాయికి పెళ్లి ఎప్పుడు చేస్తావు అంటే, ఆయన అడగకపోతే ఈయన చేయడేమో, నాకు డౌట్ అది. ఆలోచన విధానము మీకు గాయత్రి మంత్రం ఎందుకు ఫలించటం లేదు, గాయత్రి మంత్రమే కాదు ఏ గురువు అయినా మీకు హెల్ప్ చేయలేడు. మొదటి ప్రశ్న ఏమేస్తాడు వాడు, పక్కింటి అమ్మాయికి పెళ్ళి అవుతాడు అంటే వాడు స్నేహితుడు స్నేహితుడు కూతురికి పెళ్ళవుతుంది. రెండో బాధ ఏంటి వాడిది, ఆ స్నేహితుడు ఏమని అడిగాడు, మీ అమ్మాయికి పెళ్లి ఎప్పుడు చేస్తావు? అంతేకాదు మాస్టర్, నువ్వు గాయత్రి మంత్రం చేస్తున్నావు కదా, మీ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు, నేను గాయత్రి మంత్రం అది ఏమి చేయటం లేదు, మా అమ్మాయికి పెళ్లి అయిపోయింది అంటున్నాడు. అసలు బాధ అనమాట. ముందకు చెప్పారు చాలా సమస్య, ఫోన్ కాల్ వచ్చినప్పుడు మీకు చాలా మంది చెప్తాను, మీరు చాలా రాంగ్ గా చెప్తారు. ఎలా మొదలు పెడతారు తెలుసా? ఏం లేదు మాస్టర్, ఫోన్ చేస్తారు అంటాను. ఏం లేదు మాస్టర్. ఏం లేదంటే ఎందుకు ఫోన్ పెట్టేది? ఏం పెట్టేస్తా తర్వాత వాడు మళ్ళా సారీ మాస్టర్ ఏం లేదు అనకూడదు. ఏం లేదు ఏంటి, పని ఉంటేనే కదా నువ్వు చేస్తావు, మరి ఏం లేదు అని అంటావు ఏంటి? మీ వాక్ శక్తి యొక్క దుర్పయోగం గురించి చెప్తున్నాను. అనవసరమైనటువంటి ఆ సందర్భానికి ఉచితము కానటువంటి మాటలు మాట్లాడతారు. ఏం లేదండి, ఏం లేదండి అంటే ఇంతకే ఫోన్ చేస్తావు. సరే ఇంతకి పక్కింటి అమ్మాయికి పెళ్ళవుతోంది, మీ అమ్మాయికి పెళ్ళవలేదు, నువ్వు గాయత్రి చేస్తున్నావు, మీ అమ్మాయికి పెళ్లి కాలేదు, నేను ఏమీ చేయటం లేదు, మా అమ్మాయికి పెళ్లి అయిపోతుంది. సరే ఇంతకీ నాకెందుకు చెప్తున్నావు అయ్యా, నాకెందుకు చెప్పటం, భావం అర్థమవుతుందా? అంటే మాస్టారు మీరు గాయత్రి చేసుకోమని చేస్తున్నాను, కానీ గాయత్రి కోసం ఏం నేను చేయటం లేదు, మా అమ్మాయికి పెళ్ళవుతుందో లేదో, మా అబ్బాయికి ఉద్యోగం వస్తుందో లేదో దానికోసం చేస్తున్నాను, కానీ మీరు ఏదైనా అనుకుంటున్నారా ఏంటి, నేను గాయత్రి విద్య నేర్చుకోవటానికి ఏం ట్రై చేయటం లేదు. మూర్ఖత్వం యొక్క పరాకాష్ఠ. ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి కుర్రవాడు ఇంజనీరింగ్ చదివితేనే వాడి కోరికలు తీరుతాయి, కానీ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు వాడి కోరికలు తీరటం మొదలవ్వవు. ముందు నువ్వు పెట్టుబడి పెట్టాలి, నువ్వు సాధనలు చేయాలి, చదువుకోవాలి, స్వాధ్యాయం అది చేసుకుని పరీక్షలు రాసుకుని పరీక్షలు పాస్ అయ్యాక నీకు ఈ విద్య వచ్చింది అన్న నమ్మకం నీకు వచ్చాక అదే నమ్మకంతో నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళి నాకు ఈ విద్య వచ్చును, నాకు ఈ విద్య వచ్చును కనుక మీరు ఈ విద్యను ఉపయోగించుకోండి, అప్పుడు ఆ కంపెనీ వాడు ఎవడో నువ్వు నేర్చుకున్నటువంటి ఈ విద్యను ఉపయోగించుకుంటాడు, నీకు ఉపయోగపడదు ఆ విద్య కదా. ఎవరికి ఉపయోగపడుతుంది? ఆ కంపెనీ వాడికి ఉపయోగపడుతుంది. ఉపయోగపడితే నీ కోరికలు తీరటానికి తగినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నువ్వు చదువుకున్నంత మాత్రానే పరిస్థితులు ఏర్పడవు, అర్థమవుతుందా? మనం ఇక్కడ ఏం మూర్ఖత్వం చేస్తున్నాం అంటే అసలు గాయత్రిని విద్యగానే నేర్చుకోవటం లే, ఏ గురువు దగ్గరే అవడు ఏ విద్య నేర్చుకోవటం లే, అడుక్కు తింటున్నాడు అందరూ అంతే. అడుక్కు తినొచ్చు వేరే విషయం, గురువు సమర్థవంతుడు కనుక నువ్వు అడిగే హక్కు నీకుంటే నీకు ఆయనకి ఏ రుణానుబంధాలు ఉన్నాయో ఆయన రుణాలు తీర్చుకుంటున్నాడు అంతే. ఒక్కొక్కసారి ఆయన రుణాలు తీర్చుకోవటంలో ఈయన ఇలాగ వరాలు ఇచ్చిస్తున్నాడు, ఈయన దగ్గరికి వెళ్తే కోరికలు తీరుతున్నాయి అనేటటువంటి ఇది ప్రచారం వస్తుంది కదా, అప్పుడు ఎవరితో రుణానుబంధం లేదో వాళ్ళు కూడా వస్తారు. వచ్చినప్పుడు వీడు తీరుస్తాడు, ఇంకంటే ఆ పేరు వచ్చింది తీర్చటం అదేంటి, ఒకటి అలవాటు అయిపోయింది. ఎవడో బాధతో వస్తే, మామూలు వ్యక్తి ఎవడైనా బాధతో వస్తే ఏదో ఒకటి సహాయం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు, గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అసలు ఆ ప్రేమతో ఆ దయతో వాడికి కూడా తీర్చిస్తాడు, రుణానుబంధం లేదు. ఎప్పుడైతే రుణానుబంధం లేదో ఈ ఇచ్చినటువంటి శక్తికి తగిన సాధన మళ్ళీ గురువు చేసుకోవాలి. రుణానుబంధం ఉంటే చేసుకోవచ్చలే, నీకు ఆ హక్కు ఉంది, గురువు దగ్గరికి వెళ్ళి తీసేసుకుంటుంది. ఇలాగా రుణానుబంధము లేనటువంటి అర్హత లేనటువంటి వ్యక్తులకి ఎప్పుడైతే గురువు తన తపశక్తిని ఇవ్వటం మొదలెడతాడో చివరికి నెక్స్ట్ బర్త్ లో వాళ్ళకి రుణగ్రస్తుడే పుట్టాల్సి వస్తుంది కదా. ఏ గురువైనా అలాంటి జీవితం ఒప్పుకుంటాడా? ఇంకంటే నెక్స్ట్ బర్త్ లో నువ్వు అలా పుట్టావంటే ఈ గురుత్వం పోయే ఫ్రీడమ్ పోయే అంతటి ఏం చేసుకుంటాడు, తనకి మీద తనకి ఒక భయంకరమైనటువంటి రోగాన్ని ఆపాదించుకుంటాడు, క్యాన్సర్. ఇంకట ఆయనకి కర్మ, ఆయనకు వచ్చే రోగానికి కారణం లేదు. పాయింట్ అర్థమైందా మీకు? ఆయనకు వచ్చేటటువంటి బాధలు వాళ్ళ కర్మ వల్ల రావటంలే, మీ కర్మలు తీర్చటంలో వచ్చాయి. అది రైతా తప్ప నేను దాని గురించే మాట్లాడటమే. ఆయనకి శక్తి ఉంది, భరించే యోగ్యత ఉంది, ప్రేమ ఉన్నది, పంచుకుంటున్నాడు ఆయన ఆస్తి. కానీ మనకి ఆ హక్కు ఉన్నదా అని ఆలోచించమంట. నువ్వు క్యాన్సర్ తెచ్చుకుంటే నువ్వు ఏం బాధపడితే ఏమిటి, నీ తపశక్తి నాకు ఇచ్చేయి లేదు కదా. అంతే శ్రీరామ్ శర్మ ఆచార్య ఏమంటాడు, చిన్న పని చేయను ఆయన, నువ్వు స్వాధ్యాయం చేయటం మొదలెడితే, ఆ గురువు యొక్క రచనలు నువ్వు చదవటం మొదలెడితే ఆ గురువుకి నువ్వు రుణముక్తుడు అవుతావు, రుణగ్రస్తుడు అవుతావు కనుక, ఆయన దగ్గర నుంచి జ్ఞానం పొందేవు కనుక నీకు లింక్ వచ్చేస్తుంది. నేను బాధపడక్కర్లేదు, నువ్వు బాధపడక్కర్లేదు, స్వాధ్యాయం అందుకు ప్రజ్ఞ అన్న దాని గురించి చెప్తున్నాను నేను, అర్థమైందా? అందుకు ఆ గురువు యొక్క రచనలు చదవాలి. మరి ఆ గురువు యొక్క రచనలు ఆ స్థాయిలో లేవు. చాలా మంది గురువులు పూర్వజన్మ సుకృతం వల్ల వాళ్ళు గురువులు అవుతారే తప్ప వాళ్ళకి విశేషమైనటువంటి తపశక్తి ఉన్నది గానీ ప్రజ్ఞాశక్తి లేదు, జ్ఞానము లేదు. పెద్ద ఉదాహరణ ఎవరు అంటే ఈ అవధూతలు. అవధూతలు లెక్చర్లో ఇవ్వలే, విషయాన్ని స్పష్టంగా ఏం చెప్పలేరు వాళ్ళు. కానీ వాళ్ళు తపశక్తి ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే మీ పనులు జరిగిపోతూ ఉంది. మరి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్లి మనం కోరికలు తీర్చుకుంటూ ఉంటే మన శక్తి మన బాధలన్నీ కూడా ఆయన మీద పడకుండా ఉండాలి అంటే ఓ భగవద్గీత అలాంటి పుణ్యగ్రంథాలు చదివినా ఏ గురువుది చదివినా అందరి గురువులకి వెళ్తుంది. గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టేస్తే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి శాలరీస్ వచ్చేస్తాయి. భావం అర్థమవుతుంది కదా. స్వాధ్యాయము చాలా ముఖ్యము, అందుకు ఈ గొడవ అంతా పడేది. అది ఎలా పరిణతి చెందుతుంది, ప్రజ్ఞగా పరిణతి చెందుతుంది. మీరు కమండలాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోండి, వేదాలను ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోండి మొట్టమొదట. ఇంకా ఇంకా మళ్లీ మళ్లీ నేను చెప్తున్నాను, ఇవాళ నేను అతి సాధారణంగా చెప్తున్నాను, రాబోయేటటువంటి రోజులలో ఈ మాటలు తప్ప ప్రపంచానికి ఇంకొక గతి ఉండదు, సత్యనట్టు ఇది ఆచరించాల్సి వస్తుందని. అదేంటి అంటే శ్రీరామ శర్మ ఆచార్య అనేటటువంటి చేతనత్వము చెప్పిన మాటలు మాత్రమే వినాలి. ఇంకా మీరు ఏమి చేసినా కూడా జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణి కాదు, అజ్ఞానదగ్ధ కర్మాణి. గురువుల దగ్గర అందరూ కూడా వారి వారి అజ్ఞానంతో ఆ గురు పరంపరని సమూలంగా నాశనం చేశారు. గురు పరంపర ప్రస్తుతము భారతదేశంలో లేదు. మళ్లీ ఆ గురు పరంపర ఒక సవ్యమైనటువంటి రూపు దాల్చాలి అంటే ఒకే ఒక విధానం ఏంటి అంటే శ్రీనివాస శర్మ ఆచార్య. అదేంటండి మాట్లాడితే ఒకే విధానం అంటారు, ఆటమిక్ ఎనర్జీ అంటే ఐన్స్టీన్ అని చెప్తాం. ఇప్పుడే కాదు, ఇంకొక కోటి సంవత్సరాలు అయిపోయినా ఈ విద్య అప్పుడు ఉంటే న్యూక్లియర్ పవర్ ఐన్స్టీన్ అని చెప్పాలి. అలాగే రాబోయేటటువంటి రోజులలో ఇంకొక కోటి సంవత్సరాలు అయిపోయినా ఆధ్యాత్మిక విద్య ప్రణేత ఎవరు అంటే శ్రీరామ శర్మ ఆచార్యే. కేవలము ఆయన నా గురువు అని నేను చెప్పటంలే, ఆయనకంటే ముందు నాకు 39 గురువులు ఉన్నారు. రకరకాలైనటువంటి సాధనలు చేశాను గంగ ఒడ్డున శ్మశానంలో అక్కడ. అంతట సాధన లేకుండా ఇతర గురించి ఇతర గురువుల గురించి అవగాహన లేకుండా నేను చెప్పటం లేదు. ఈయన దగ్గరికి వెళ్ళాక కూడా 1971 అంత ఈజీగా లొంగలేదు నేను ఆయనకి. లొంగ తీసుకున్నాడు ఆయన. సరే అది మా సొంత విషయంలేండి, మా దెబ్బలాటలతో మీకేంటి సంబంధం లేదు. కానీ మనం ఎక్కడి నుంచో మొదలెట్టి మధ్యన శంకరాచార్యులు వారికి దండం పెట్టి అసమద్ గురు పర్యంత నా యొక్క గురు అని ఒక పరంపర చెప్పుకునేటటువంటి అలవాటు ఉంది. ఈ పరంపర చెప్పుకునేటటువంటి అలవాటులో ఏ గురువు పేరు ఈ మధ్య రావటం లేదు శంకరాచార్యుల వారి తర్వాత. ఈ ఏకముఖి గాయత్రి సాధన గురువు గారు శంకరాచార్యుల వారి యొక్క పుస్తకం నుంచి తీసుకుని ఇచ్చారు, ఆయనే రాశారు. అది మీకు మీకు దీని అథారిటీ కావాలి అంటే ఏకముఖి గాయత్రికి శంకరాచార్యులు. నేను నేర్చుకున్నది కాశీలో, ఒకళ్ళ కాదు ఇద్దరు దగ్గర కాదు 39 దగ్గర. మామూలు చిల్లర చిల్లర గురువుల దగ్గరికి వెళ్లే ప్రసక్తే లేదు. నేను వెళ్తే కాస్త గురువుకు ఒక హోల్డ్ ఉండాలి సబ్జెక్టు మీద. అంతమంది గురువుల దగ్గరికి వెళ్ళినా కూడా ఈయన దగ్గరికి వెళ్ళాక ఈయన దగ్గర నేను గడిపినటువంటి టైం ఎంత అంటే మొత్తం మీద 4 గంటలు గడిపి ఉంటాను ఈయన దగ్గర, శ్రీరామ శర్మ ఆచార్య దగ్గర. అంతకంటే ఎక్కువ నేను లేను. 1971లో 500,000 మందిలో నేను ఒకరిని దీక్ష తీసుకున్నది గాయత్రి మంత్రం. డైరెక్ట్ దీక్ష ఇచ్చారు ఆయన, డయాస్ మీద ఇచ్చాడు. అక్కడ ఎక్కడో ఉన్నాడు ఆయన లాగా. మేము 500,000 మంది ఉన్నాం ఇక్కడ. 500,000 మందికి 18 జూన్ 1971 మధుర నుంచి ఆయన వెళ్ళిపోతూ హరిద్వార్కి, ఇంకా నేను మధురకి రాను, ఇంకా హరిద్వారే నా కార్యక్షేత్రము అని చెప్తున్నటువంటి విదాయి వీడ్కోలు సమారోహంలో 500,000 మంది వచ్చారు. అందులో నేను ఒకటి. మొట్టమొదటిసారి గురువుని చూసింది ఎక్కడి నుంచి అంటే అంత దూరం నుంచి. దీక్ష ఎంతసేపట్లో అయింది? గబగబ గబగబ ఆయన డయాస్ ఎక్కాడు. చాలా స్పీడ్ గా నడుస్తాడు ఆయన. ఆయన మాటా స్పీడే, నడక స్పీడే. ఆయన ఎక్కాడు, చేతులు ఎలా పెట్టుకోమన్నాడు, 3 సార్లు గాయత్రి మంత్రం చెప్పాడు, దిగిపోయాడు, వెళ్ళిపోయాడు, అయిపోయింది. అంటే ఎంత టైం పడుతుంటుందంటే 5 నిమిషాలు పడుతుంటుంది. దాని తర్వాత 1975లో జన్మాష్టమి నాడు వెళ్ళాను ఆయన దగ్గరికి. ఈ మధ్యన పుస్తకాలు చదవటమే, రాసిన పుస్తకాలు చదవటం. అప్పుడు ఆయన ప్రాణ ప్రత్యావర్తన శిబిరాలు అని స్టార్ట్ చేశాడు ఆయన. అప్పటికి అది 60 ఏదో 80 1000 మందికి ప్రాణ ప్రత్యావర్తనం అని చెప్పి ఆయన ఏం చేయించేవాడు అంటే 3 రోజులు మమ్మల్ని మౌనంగా ఉంచేవాడు. ఆహార నియమాలు చాలా స్ట్రిక్ట్ గా ఉండేవి. మమ్మల్ని ఏం చేయమని ఆయన ఏం చేయమని అంటే, నువ్వు నోరు మూసు కూర్చోండి, మీరు చేసేదేదో నేను చేస్తానన్నాడు, నా శక్తిని మీలో నాటుతానన్నాడు. ప్రాణ ప్రత్యావర్తనము అంటే అర్థమైంది కదా, ప్రాణాలు మీకు మీ యొక్క సాధన మీ యొక్క తీవ్రత బట్టి కొన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మీరు ఎదుగుతారు, అంతకంటే ఇంకేం లేదు అన్నాడు. అప్పుడు మేము 60 మంది ఉన్నాం. అప్పుడు ఆయన దగ్గర సాధన చేస్తూ 10 మందిని పిలిచేవాడు ఆయన. 3 రోజుల్లో పొద్దున్న పొద్దున ఆయనకి వీలున్నప్పుడు పిలిచేవాడు, ఆయన మాట్లాడేవాడు. మాట్లాడేటప్పుడు కేవలం ఆయన అందరికి కామన్ గా ఆయన చేసింది ఏంటి అంటే, ముందు నువ్వు చేసిన అర్హోపణలన్నీ రాయన్నాడు కాగితం మీద, నీకు గుర్తున్నవన్నీ పుట్టిన దగ్గర నుంచి అన్ని రాయన్నాడు. అదే ఒక రోజులో ఎక్కడవుతుంది అంచేత కాగితాలు తీసుకుని వచ్చేసేవాడు. ఆ రోజు ఆ 2వ రోజు రాశాం, అన్ని రాశాం చూసా తప్పకుండా. ఎందుకంటే మాకంటే ముందు వెళ్లిన వాళ్లతో ఆయన చెప్పాడు, నువ్వు అది రాయలేదే ఇది రాయలేదే అని. అంటే రాయటం మన కోసమే ఆయనకి తెలుసు, మళ్ళా ఆయన చేత అనిపించుకోవటం ఎందుకు, నువ్వు అది రాయలేదు ఇది రాయలేదు అన్ని రాశాడు. అన్ని నా ముందు చదివాడు ఆయన. కొన్ని చోట్ల ఎర్ర ఇంకతో అండర్లైన్ చేశాడు. అండర్లైన్ చేసిన తర్వాత సరే ఈ రథోపాలన్నిటికీ మీకు ముక్తి, యూఆర్ ఫ్రీ, అవంతా నేను కడిగేశాను. గురువు యొక్క శక్తి అలా ఉంటుంది. కడిగేశాను కనుక ఇంక నువ్వు తక్కువ పని చేయకు, ఈ క్షణం నుంచి నువ్వు ముక్తుడివే, నా పని చేయి. ఇదంతా మేము రాసుకోవటానికి నాకు చాలా టైం పట్టింది, కానీ ఇదంతా ఆయనతో మాట్లాడటానికి ఎంత టైం పట్టింటుంది నాకు? 3-4 నిమిషాలు. అదొకటి. అంటే ప్రస్తుతం ఆయనకి నాకు ఉన్న సంపర్కం ఎంత వచ్చింది? 6 నిమిషాలు. దీక్ష తీసుకున్న రోజు 18 జూన్ కృష్ణ జన్మాష్టమి 75. సమస్య ఏంటంటే అది ఆగస్ట్ 15 అయింది. ఆ రోజు నేను ఆయన్ని కలుసుకున్న రోజు ఆగస్ట్ 15 అయింది. సరే అంత 60వ జన్మ. ఇదంతా అయిపోయిన తర్వాత 4వ రోజు ఆయన కొంతమందిని పిలిచాడు ఇండివిజువల్ గా, ఒంటరి ఒంటరిగా. ఒకరితో గంట సేపు మాట్లాడు, ఒకరితో 5 నిమిషాలు మాట్లాడాడు, నాతో 45 నిమిషాలు మాట్లాడాడు. పర్సనల్ విషయాలు కనుక అందులో చెప్పవలసింది ఏమీ లేదు. అందులో మీకు చెప్పేది ఈనాటికే నాకు బాధగా ఉన్నదేంటి అంటే, ఆయన పొడుగాటి మనిషి, నొలక మంచం మీద కూర్చుని ఉన్నాడు. మాట్లాడుతూ ఎలా లేచి నుంచి నా వీసు మీద ఓ గుద్దు గుద్దుడు, స్వాధిష్టాన చక్రం మీద పడింది ఆ గుద్దు. ఆ నొప్పి ఇప్పటికీ నేను తలుచుకుంటే వస్తుంది నాకు అనేది. అదొకటి మీకు తెలియజేసింది. మిగతాదంతా ఆయన యుగ నిర్మాణ యోజనలు, ఈ కార్యక్రమాలు, ప్రపంచంలో ఏం జరగబోతున్నది, ఏం చేస్తుంది అని చెప్పేదాన్ని. అదొక గంట. దాని తర్వాత ఇంకొకసారి 80 మందినో 60 మందినో ఆంధ్ర నుంచి తీసుకుని వెళ్ళాను. అక్కడ తీసుకువెళ్తే అప్పుడు ఆయన సూక్ష్మీకరణ సాధనలో ఉన్నాడు. సూక్ష్మీకరణ సాధనలో ఉన్నాడు, గురువు గారు ఏమన్నీ చూడరు అన్నాడు. నేనేమో ఇంతమందిని వెంట పెట్టి వెళ్ళాను, ఇందాక ఫోన్ కాల్ లాగే. ఆయన కలవలేదు అని బాధ కాదు, వీళ్ళు నన్ను తంతారు అని బాధ. నువ్వేవో నీ గురువు చాలా గొప్పవాడిగా తీసుకొచ్చావు ఏది. గురువు గారితో నాకున్న సంపర్కం ఎంతో మీకు అర్థమైంది కదా. ఏదో మీటింగ్స్ వెళ్ళాను వెళ్ళాను అని చెప్తే అక్కడున్న వాళ్ళు ఎవరు కూడా నాకు ఎవరు పరిచయం లేదు. ఎవరు పరిచయం లేదు, వీళ్ళకి ఎంత తెలుసు నాకు అంతే తెలుసు. బాగా స్వాధ్యాయం చేశాను కనుక ఆయనతో నాకు చాలా ఆత్మీయత ఏర్పడింది. అది వేరే విషయం. స్వాధ్యాయం వల్ల ఏర్పడినటువంటి ఆత్మీయత, వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆత్మీయత లేదు. సరే, ఇలాగ బాధపడుతూ ఉంటే ఒక వ్యక్తి వచ్చి ఏం చెప్పాడు అంటే, ఇద్దరిని కలుస్తానన్నారు అన్నాడు. మేమేమో 65 మంది ఏమో, ఎంతమంది ఏమో, 42 మంది వెళ్ళాను. ఇద్దరిని కలుస్తానన్నాడు. ఎవరా ఇద్దరు? 40 ఇద్దరు వెళ్ళాము గురువు గారితో, ఎవరిద్దరు కలుస్తారు. సరే, నాతో వచ్చిన వాళ్ళు అన్నారు, మీరు వెళ్ళండి మాస్టర్, కాస్త మీరు అయితే మాట్లాడతారు. సరే, ఇంకెవరు? సరే, ఇంకో ఆయన శ్యామలరావు గారు ఉన్నారు. ఆయన మీరు కాస్త సీరియస్ గా గురువు గారి కార్యక్రమాలు అవి చేస్తున్నారు కనుక నేను ఒప్పుకోలేదు. మనం 42 మంది వచ్చాము. అంతేకా పద్ధతి ఏంటి అంటే, మనలో చాలా వయస్సు మీరిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఏజ్ ఇచ్చేదంటే ఏజ్ ఎక్కువ అయిపోయింది కనుక దే హ్యావ్ ఎ రైట్, వాళ్ళిద్దరిని పంపించాం, పెట్టి పంపించాం. వాళ్ళిద్దరు వెళ్తాం అంటే పిలిపి వచ్చింది, అందరూ రండి. కొంచెం జాగ్రత్తగా ఆ స్వాధ్యాయం వల్ల వచ్చిన జ్ఞానం అది. నిన్ను పిలిచేశాడు కదా అని వెళ్ళిపోవటం కాదు. మా వాళ్ళు నేను వెళ్ళిపోయినా ఆనందించి ఉండేవాళ్లే, వాళ్ళకి పెద్ద బాధ లేదు, వాళ్ళే చెప్పారు. కానీ ఉచితం ఏమిటి అనేది మీరు చేసుకోలేకపోతే ప్రజ్ఞ లేదని అర్థం. ఎప్పుడైతే ఉచితమైనటువంటి నిర్ణయం తీసుకున్నామో, అసలు ఎవరిని చూడనటువంటి ఆ వ్యక్తి ఆ సాధనలో ఏం చేశాడు అంటే అందరూ వెళ్ళండి. ఇంకా అందరూ వెళ్ళాక మనం 45 ఇంట్రడ్యూస్ చేయాలి, వాళ్ళ బాధలు చెప్పాలి. వాళ్ళు తెలుగులో మాట్లాడతారు, ఈయన హిందీలో మాట్లాడతారు కనుక నా అదృష్టం ఏంటంటే 2.5 గంటల పాటు ఆయన పక్కన నుంచుని వీళ్ళ పేర్లు చెప్పి వీళ్ళ బాధలు చెప్పి, దాని తర్వాత నేను ఆయన్ని చూడలేదు, నేను ఆయన్ని నన్ను చూడలేదు. అంతే ప్రశ్న, నువ్వు గురువు దగ్గర ఎన్ని గంటలున్నావు, ఎన్ని జన్మలున్నావు అన్నది కాదు. ఆ గురువు చెప్పింది నీకు ఎంత అర్థమైంది అన్నది ఆచరిస్తున్నావా లేదా అన్నది ఇంపార్టెంట్. అది ప్రజ్ఞ, అది అర్థం చేసుకోండి. ఆ ప్రేమ అలాగే వస్తుంది. ముక్కు మొహం తెలియదు గ్యారంటీగా. హరిద్వార్ లో నా మొహం అవడికి తెలియదు. ఎందుకంటే లేదు, నేను ఎక్కడ హరిద్వార్ లో ఎప్పుడు లేదు నేను. కానీ గురువుల మీద ప్రేమతో పోటీ పడితే మిగతా వాళ్ళకంటే ఖచ్చితంగా నాది తక్కువ కాదు అని చెప్తాను. ఎందుకంటే మిగతా వాళ్ళకి నాకు తెలియదు కనుక. ఆ ప్రేమ అనేది నిష్ట. ఈ మూడు గుర్తుంచుకోండి. ఈ మూడు ఎప్పుడైతే ఉంటాయో, ఏ గురువు దగ్గరైనా మీరు ఫలితాలు సాధిస్తారు. తపశక్తి సంపన్నులు ఉన్నారు. ఆ శక్తి సంపన్నత వల్ల వాళ్ళు కొన్ని చమత్కారాలు కానీ కొన్ని అనుదానాలు కానీ ఇవ్వగలుగుతారు. కానీ వాళ్ళు గురువులు కాదు. గురువులు ఈ తపశక్తి సంపన్నులకి మధ్య తేడా అర్థమవుతుందా? గురువులు ఒక జన్మలోనే కాదు, ఆ పరంపర. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళాము అంటే యు ఆర్ బుక్డే. ఎంతవరకు యు ఆర్ బుక్డే అంటే యూ బికమ్ శ్రీరామ్ శర్మ ఆచార్య. ఆ స్థితి వరకు ఆయన నిన్ను వదలడు, నువ్వు వదిలేసిన. గురువు అంటే అది. అంచేత మీకు తగినటువంటి గురువు మీకు కావాలి అనుకుంటే ఈయన పట్టుకోండి. ముందు ఈయన పట్టుకున్న తర్వాత ఒక గురు పరంపర మీ వెంటబడుతుంది. అది నా అనుభవం, నా అనుభవం. అది ప్రతి గురువుని వెంటబడతాడు. ఇది శ్రద్ధ, ప్రజ్ఞ, నిష్ట. మూడు అర్థమయ్యా. శ్రద్ధ, చేయవలసిన రీతిలో పద్ధతిగా చేయండి. ప్రజ్ఞ, గురువు యొక్క రచనలు. గురువు యొక్క రచనలు మీకు లభించకపోతే రామాయణం ఉంది, మహాభారతం ఉంది, గీత ఉంది, అది చదవండి. అవన్నీ కూడా గురు పరంపరలో ఉన్నవాళ్ళు రాసినదే. నిష్ట, ఇందాక నేను చెప్తాను అప్రేమ, అప్రేమ డెవలప్ చేసుకోండి. ఈ మూడింటిని కలిపినటువంటి వ్యక్తిని ఏమంటారు అంటే హోషియార్ అంటారు హిందీలో. హోషియార్ అంటే చాలా తెలివైనవాడు అని. అంచేత ఆ పాట గురించి చెప్పబోతే ఇదంతా చెప్పాను నేను. సావధాన్, అటెన్షన్ లో ఉండండి. పూజ చేస్తున్నప్పుడు నిద్రపోతూ చేయకండి. చేస్తున్న ప్రతిదీ కరెక్ట్ గా చేయండి. పూజకి కావలసిన సామగ్రి అంతా మీరు చుట్టుపక్కల పెట్టుకోకుండా మధ్యన అగ్గిపెట్టి కోసమో దేనికోసమో లేచారనుకోండి, మీకు శ్రద్ధ లేదు అని అర్థం అవుతుంది. జాగ్రత్త, అన్ని వస్తువులు సమకూర్చుకోగలగాలి. అంతే తప్ప ఓ 10 సార్లు లేచి అది కూడా ఓ ఎక్సర్సైజ్ అవుతుంది మాస్టర్ అంతేత అలా చేశానని మిమ్మల్ని మీరు సమర్థించుకోకండి. ఎక్సర్సైజ్ వేరుగా చేసుకోండి కావాలంటే. మీరు 10 సార్లు లేచి గుంజీలు తీయండి, కానీ ఇక్కడ పూజా సామగ్రి అంతా కూడా కరెక్ట్ గా అమర్చుకోండి, అందుబాటులో అమర్చుకోండి, పద్ధతిగా అమర్చుకోండి. కోడికి ఎక్కిరించినట్టు అది అక్కడ పడేసి ఇది ఎక్కడ పడేసి కాదు. పూజ గదిలో మీరు పూజ చేయబోయే ముందు అన్ని చేతికి అందుబాటులో ఉండాలి, నీట్గా ఉండాలి. చాలా మందిని నేను చూశాను, నేను అగ్గిపుల్ల గీసి అగరత్తులు వెలిగించి గురువు ముఖం మీద ఆరిపోయిన అగ్గిపుల్ల వేస్తారు ఫోటో మీద. కాదా, ముఖం మీద వేయక్కర్లే, మీరు ఆయన ముందు పడేస్తే చాలు. ఆరిపోయిన అగ్గిపుల్ల ఎక్కడ పడేయాలి? గురువు దగ్గర. అరటిపండు నివేదన చేస్తారు, అరటిపండు తొక్క ఆయన మొహం మీద పొడిగించింది. రిజల్ట్స్ అందుకు రావు. కొబ్బరికాయ కొడతారు, ఆ నీళ్ళంతా మొహం మీద చిందుతాయి. ఫోటోలు మొహం మీద అంటే ఫోటో మీద. నేను అది ఫోటో అనుకోను, ఆయన గురువు అనుకుంటాను. నేను నా భక్తి ఇలా ఉంది. కరెక్ట్ గా ఎత్తుగా లేదండి అంటారు, ఇటుక పెడతారు. విరిగిపోయి ఇటుక పెడతారు. కొన్ని ఇటుక పెడుతున్నారు, దాన్ని ఒక అందమైనటువంటి పట్టు వస్త్రంలోనూ దేంట్లోనూ చెట్టు పెట్టవచ్చు కదా. ఫోటోకి పట్టు వస్త్రం ఎందుకండి? మీ నోట్తో అనకల్లే మీ ఆచరణ చెప్తుంది. విరిగిపోయినా ఒక ఇటుక తెచ్చి ఎత్తు సరిపోలేదని దాని మీద ఆయన కూర్చోబెట్టేసి మీరు చాలా భక్తులు అనుకుంటే తప్పు కదా. కొంచెం అది మీరు కనుక కరెక్ట్ చేసుకోగలిగితే చాలా నైన్ లో పడతారు మీరు. అదే ఒక విగ్రహం అనుకోవద్దు. ఆ మహానుభావుడే అక్కడ ఉన్నాడు, ఆయన స్వరూపమే. ఎలా అనుకుంటామండి? ఓ విరిగిపోయినటువంటి ఒక పాత వస్తువ మీకు చాలా ఇష్టమైన వాడు ఇస్తే దాన్ని ఎక్కడ పెట్టుకుంటున్నారు మీరు? మీరు చాలా అభిమానించేటటువంటి వాడు, వాడు విరిగిపోయిన పెన్ను ఏదో ఉందనుకోండి, ఎక్కడ పెట్టుకుంటున్నారు? దాన్ని మూల పెడతారా లేకపోతే అందంగా దాన్ని? మరి నీ గురువు యొక్క ఫోటోని, దేవత యొక్క ఫోటోని నువ్వు ఎక్కడ పెట్టుకుంటున్నావు? అది ఒక్కటే. కాస్త జాగ్రత్తగా ఈ ప్రశ్నలు కనుక మీరు వేసుకోగలిగితే మనం ప్రజ్ఞ, శ్రద్ధ, నిష్ఠలోకి వెళ్తాం. ఈ ప్రజ్ఞ, నిష్ఠ, శ్రద్ధయే మూడు మహావిద్యలుగా రేపు నేను చెప్పబోతున్నాను. గాయత్రి మహావిద్య, సావిత్రి మహావిద్య, కుండలిని మహావిద్య. రేపు గురుదేవుల యొక్క ఈ మూడు విద్యలు మనం ఎలా నేర్చుకుంటాం అనేది రేపటి నుంచి స్టార్ట్ చేసి నేను వసంత పంచమి లోపల దాని గురించి అవగాహన ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాను. గాయత్రి మహావిద్య, సావిత్రి మహావిద్య, కుండలిని మహావిద్య. జయ గురు.